అందువల్ల రామకృష్ణుడు పరమ ప్రాచీనమైనటువంటి నామమేది ఒక మహాముని. ఆయన తపస్సు చెయ్యాలనుకున్నాడు. తపస్సుకి ఎక్కడికి వెడితే బాగుంటుందా అనని కృతయుగంలో ఈ రామకృష్ణుడు అనేటటువంటి మహానుభావుడైన ముని వెంకటాద్రికి వచ్చాడు. ఈ రామకృష్ణుడు అనేవాడు ఎక్కడ తపస్సు చేస్తే బాగుంటుందని అనుకుని చివరికి వెంకటాద్రికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేస్తే సకల పాపాలు పోతాయని ఆకాశవాణి చెప్పింది టైంకి. యత్ర మజ్జన మాత్రేణ కృతజ్ఞోపి విముచ్యతే పితృన్ మాతృన్ గురుంశ్చావమన్యంతే మోక మోహితాః. అక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానము చేసినంత మాత్రం చేత పరమ పవిత్రం అవుతాం. కృతజ్ఞుడు కూడా ఈ రామకృష్ణుడు స్నానం చేసినటువంటి తీర్థంలో స్నానం చేస్తే, రామకృష్ణ తీర్థంలో లేక కృష్ణతీర్థంలో స్నానం చేస్తే కృతజ్ఞత అనే పాపం నుంచి విముక్తి పొందుతాడు. తండ్రిని, తల్లిని, ఇంకా మహాత్ములైన గురువులను చెప్పారు. ఎవరెవరిని? పితృన్ అంటే తండ్రులను, మాతృన్ తల్లులను, గురూన్ గురువులను. అవమన్యంతే మోహమోహితాః, ఏ మోహం వల్ల బుద్ధి సక్రమంగా పనిచెయ్యక అవమానించినటువంటి వాడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే, ఎక్కడ ఈ రామకృష్ణుడు అనేవాడు తపస్సు చేసిన స్థలములో ఉన్న తీర్థం దగ్గర స్నానం చేస్తే ఈ పాపం నుంచి విముక్తి పొందుతారు. ఒకప్పుడు ఈ రామకృష్ణుడు అనేవాడు ఆ కొండ మీదకి వెళ్ళి మహా తపస్సు చేశాడు. సుదారుణం అన్నారు, మహాదారుణ తపస్సు చేశాడు. అనగా శరీరం ఎండిపోయింది, రక్తమాంసాలు నశించిపోయాయి, పక్క చిక్కిపోయాడు. క్రమంగా అతని శరీరం మీద ఒక పుట్ట ఏర్పడిపోయింది, వల్మీకం ఏర్పడిపోయింది, పుట్టలు పోసేసాయి అన్నమాట. అయినప్పటికీ పుట్టలో ఉంటూ కూడా ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరి మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేశాడు ఆయన. ఇంద్రుడికి ఇతని మీద కొంచెం ఆగ్రహం కలిగింది. వీడు మహాతపస్సు చేస్తున్నాడు, చాలా గట్టి తపస్సు. ఈ తపస్సునికి మెచ్చుకుని భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే వీడు ఇంద్ర పదవి అడుగుతాడేమో, నా పదవి ఊడిపోతామని భయం కలిగింది. అందువల్ల ఇంద్రుడంతటి వాడు ఈతడి తపస్సు వల్ల నా పదవికి ఎక్కడ గండం ఏర్పడుతుందో, ముప్పు ఏర్పడుతుందో అని అనిపించి వెంటనే పుష్కలావర్త సంవర్తక మేఘాలని రప్పించి వీడున్న చోట వర్షం కురిపించన్నాడు. 7 దినములు వర్షం కురిపించేటండి ఆయన, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎక్కడ 7 రోజులు. ఇంద్రుడు ఎప్పుడు అంతే ఏంటో 7 రోజులే కురిపిస్తాడు. కారణం ఏమిటి? ఎవడైనా ఆదివారం నుంచి శనివారం మధ్యలోనే పుట్టాలి, ఎవడు చచ్చిపోయినా అప్పుడే చచ్చిపోవాలి. యావత్ జీవితం 7 దినములే తప్ప వారంలో 8వ రోజు ఉండదు, మళ్ళీ మొదలుకే వస్తుంది ఆదివారమే. అందుకనే భాగవతాన్ని సప్తాహ దీక్షతో విను, సప్తాహ దీక్షతో పారాయణ చెయ్యి అన్నారు. ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజులు తప్ప మరొకటి లేదు గనక. ఈయన కూడా అలాగే 7 రోజులు, ఏవం దినాని సప్తాయం వమర్షత నిరంతరం, నిరంతరం అంటే ఒక క్షణం గ్యాప్ లేదు. ఇంకా మనకి ఓ పూట కురిస్తే ఓ పూట కురవదు ఇక్కడ వర్షం. ఉపన్యాసానికి ముందు వెనకో కురుస్తే తర్వాత ఖాళీ అయిపోతూ ఉంటుంది. అక్కడ అలా కదట, సింగిల్ మినిట్ కూడా ఆపకుండా, ఒక క్షణము కూడా ఆపకుండా ఏకధాటిగా అలా వర్షం ఇంద్రుడు కురిపించాడు. భయంకరమైన వర్షంతో పాటు పిడుగులు కురిశాయి, ఉల్కలు రాలిపోయాయి, పెద్ద పెద్ద వడగళ్ళ వాన కురిసింది. ఏనుగులు తమ తొండంతో దప్ప నేల మీద నీరు కొడితే ఎలా ఉంటుందో అంత భీకర వర్షం కురిసింది. ఆ కుండలతో నీళ్లు దిమ్మరించినట్టే అనమాట, అందుకే కొండపోత వర్షం అంటారు. ఆ భయంకర వర్షం వల్ల పుట్ట మొత్తం కరిగిపోయింది. అయినా రామకృష్ణుడు కదలలేదు, అలాగే ఓం నమో నారాయణ అన్నాడు. చివరికి పెద్ద పిడుగు ఆ పుట్ట మీద వేసేట, ఆ పుట్ట పగిలిపోయి పుట్ట కింద ఉన్నటువంటి రామకృష్ణుడి తల మీద పడింది ఆ పిడుగు. పిడుగు పడితే కూడా చలించలేదు ఆయన. మామూలు మనిషి అయితే పిడుగు దెబ్బకి ఢామ్ అంటాడు ఎవడైనా, కానీ ఈయన పిడుగు నెత్తి మీద పడినా సరే ఏమీ పట్టించుకోకుండా ఏదో ఐస్ క్రీమ్ నెత్తి మీద పడితే కదలకుండా చిన్నపిల్లవాడు ఉన్నట్టుగా ఉండిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు ఆ తపస్సునికి మెచ్చుకుని ప్రత్యక్షం అవగానే ఇంద్రుడు వణికిపోయి, శ్రీమన్నారాయణ నువ్వు వస్తావు అనుకోలేదు, ఈతడు నీ భక్తుడు అనుకోలేదు, ఈ భక్తుణ్ణి నేను పరీక్షించాను, వర్షం కురిపించాను, అతను పుట్ట మీద అతని నెత్తి మీద పిడుగులు వేశాను, నన్ను క్షమించి బాబోయాను, దండం పెట్టి పారిపోయాడు. ఇంకో క్షణం ఉంటే ఆయన ఎక్కడ చక్రంతో తలకాయ నరుగుతాడు అనని అలా భయపడి ఇంద్రుడు మాయమైపోగానే ఈయన ఆ భక్తుడి దగ్గరకు వచ్చి భక్త లే అన్నట్ట. తపోనిధే రామకృష్ణ వేద శాస్త్రార్థ పారగా మదావిర్భావ దివసే యస్నాతి మనుజోత్తమగా. రామకృష్ణ, నీవు పరమ తపస్శాలిని. ఇప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించినందువల్ల, పిడుగుల వల్ల ఇక్కడ నేల పగిలింది. ఇక్కడ ఎప్పుడు ఒక జలపాతం ప్రవహిస్తుంది. నీవు తపస్సు చేసిన ఈ స్థలంలో ప్రవహించే ఈ జలపాత జలం నీ పేరు మీదుగా రామకృష్ణ తీర్థము అని పిలువబడుతుంది. క్రమంగా కలియుగంలో మానవులు రామ తీసి ఉత్తికృష్ణ తీర్థం అంటారు. రామకృష్ణ అనుకోమంటే ఉత్తికృష్ణ అంటారు. కొందరికి అదో ఇష్టం. ఈ భక్తుల యొక్క విచిత్ర లక్షణాలు మనకి ఆశ్చర్యమే కలిగిస్తాయి. తులసీదాస్ గారు ఉన్నారు, బృందావనం వచ్చాడు. బృందావనంలో కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసేసుకున్నాడు. ఇలా అదేమిట్రా నాయన, నన్ను చూసి కళ్ళు మూసుకున్నావంటే నాకు రాముడే ఇష్టం, నువ్వు కృష్ణుడు రాముడు ఒకటే అని తెలుసు నాకు, అయినా నేను కృష్ణ రూపం చూడను. ఐ వాంట్ ఓన్లీ రామరూప. అంటే రాముడే కృష్ణుడు కదరా అంటే నాకు తెలుసు ఆయ్, అయినా నాకు రాముడే ఇష్టం, నేను కృష్ణుడిని చూడను. కాబట్టి నువ్వు కోదండం పట్టుకొని కిరీటం పెట్టుకొని కనపడితేనే దర్శనం చేసుకుంటాను అన్నట్ట. ఇలాంటి విరాళ్ళు ఉంటారు. చివరికి కృష్ణుడు, బృందావన కృష్ణుడు ఈయన కోసం కోదండం పట్టుకుని రాముడిగా దర్శనమిచ్చాక నేను రాముణ్ణి, ఇప్పుడు కళ్ళు తెరంటే కళ్ళు తెరిచి నాకు ఈ రూపమే ఇష్టం, ఐ వాంట్ ఓన్లీ రామ అన్నట్ట. అదే మీరాబాయి, నాకు కృష్ణుడు తప్ప ఎవరు వద్దు, రాముడి రూపం చూడండి, కృష్ణుడిని ఏదో వస్తానంది. అందుకని కృష్ణుడి రూపంలోనే దర్శనమిచ్చాడే. ఆవిడ బృందావనం వెళ్ళి ఎంత ఆనందపడిపోయిందో కృష్ణుడిని చూసి. ఏం చెబుతాం, ఆంజనేయుడు కూడా అంతే, కృష్ణుడిని కొంతకాలం అంగీకరించలేదు, రాముడిని తప్ప ఎవరిని దేవుణ్ణి కాదనేవాడు ఆయన. చివరికి రాముడు కృష్ణుడు ఒకటే అని అర్థమయ్యి చిట్ట చివరికి అప్పుడు రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అన్నాడు. ఇప్పటికీ రాముణ్ణి కృష్ణుడిని వేరుగా భావించే వాళ్ళు ఉన్నారు, ఇక రాముణ్ణి కృష్ణుడిని వేరుగా భావించేవాళ్ళు. సత్యనారాయణ స్వామిని ఏం పూజిస్తారు, కొందరు సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేయరు. ఆయన నారాయణుడు అంటే ఒప్పుకోరు, పక్కన శివుడు ఉన్నట్టు కారణం. ఈ అమాయకత్వం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏ రూపమైనా ధరిస్తాడని ఎన్ని శాస్త్రాలు చెప్పాయండి. భాగవతంలో అక్రూరుడు విష్ణువు యొక్క విశ్వరూపాన్ని దర్శించి ఏమన్నాడు, మరింకొందరు ఆరూఢ కర్మంబులందరించి సంసారమిన్మించి సన్యస్తుడై మించి మరిన్నీవు ఈశానుండంచున్ రుద్రుండవంచున్ శివుండంచున్ ఇంద్రుండవంచున్ నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతురెగ్గేమి అన్నాడు. కొందరు రుద్రుడన్నారు, శివుడన్నారు, ఇంద్రుడన్నారు, బ్రహ్మన్నారు, కుబేరుడన్నారు, విష్ణువు అన్నాడు, మరికొంతమంది వాసుదేవుడన్నారు. ఏ రూపంతో పిలిస్తే మాత్రం తప్పేముంది, నదులన్నీ సముద్రంలో కలిసిపోతే సముద్రుడు అంటాం. అవునా, కృష్ణానది సముద్రంలోనే కలుస్తోంది, గోదావరి సముద్రంలోనే కలుస్తోంది, గంగా సముద్రంలోనే కలిసింది. విడిగా గంగా గోదావరి కృష్ణ, కానీ ఇవన్నీ సముద్రంలో కలిశాక నో గంగా నో గోదావరి, చివరికి సముద్రమే అంటాం. అలాగే ఇన్ని రూపములతో ఉన్న నీవు చివరికి సముద్రుడిలాగా ఒక్కడివే అని అద్భుతంగా కీర్తించాడు అక్రూరుడు భాగవతంలో. అయినా మనం ఒప్పంగా, అందువల్ల కలియుగంలో కొందరు రామ తీసి కృష్ణ తీర్థం అంటారు. నేను నీకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర మాసంలో దర్శనమిచ్చాను. ఆనాడు ఈ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు లేదా పూర్ణిమ పుష్యమీ నక్షత్రంతో కూడినప్పుడు ఈ కృష్ణతీర్థంలో స్నానం చేసిన వారు యావజ్జీవితము చేసిన మహాపాపముల నుండి విముక్తి పొందుతారు. గుర్తుపెట్టుకోండి, మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటారు. అదే మకర సంక్రమణం అంటే సరిగ్గా మకర సంక్రాంతి ఆ రోజు. ఇప్పుడు కూడా మకర సంక్రాంతి నాడు అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి క్యూ కట్టేవారు పూర్వం. పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు అనగా పుష్యమాసం, పుష్య పూర్ణిమ అని అర్థం. పుష్య పూర్ణిమ, ఎప్పుడు పూర్ణిమ పుష్యమీ నక్షత్రంలో ఉంటే దాన్ని ఏమంటాం, పుష్యమాసం అంటాం. ఆ రోజు స్నానం చేసిన వాళ్ళు సకల పాప విముక్తులు అవుతారు. నేను ఇక్కడ కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఉంటాను, అందువల్ల ఇక్కడికి స్నానం చేసిన వాళ్ళందరి శరీరం నుంచి మహాకాంతి బయలుదేరుతుంది. నీ పేరుతో ఈ తీర్థం రామకృష్ణ తీర్థం అని పిలువబడుతుంది, నీవు తరిస్తున్నావు అని ఆయనకి ముక్తినిచ్చాడు. ఈ తీర్థ మహిమ చాలా గొప్పది. బుద్ధిశుద్ధిప్రదం పుంసాం, జీవులకు బుద్ధినిస్తుందిట. ఏది ఈ కథ? వీరంతా శ్రద్ధతో ఈ కథ విన్నారు. విన్నవారు, వినిపించిన వారు వీరందరికీ కూడా ముందు శుద్ధితో కూడిన బుద్ధినిస్తుంది, జ్ఞానం ఇస్తుంది, సర్వైశ్వర్యప్రదాయకం సకలైశ్వర్యాలను ఇస్తుంది, చివరికి విష్ణులోకాన్ని కూడా ప్రసాదిస్తుంది. విష్ణులోక ప్రదాయకం, మహాపాప విశోధనం, మహాపాపములను అలా నాశనం చేసేస్తుంది. శోధనం అంటే పీడించడం అన్నమాట. ఇక్కడ ఒక పిండిని పట 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 ముద్ద కింద ఎలా కొట్టేస్తామో మనం, ఊరి పిండి ఎలా కొడతామో అలా మన పాపాలను ముద్ద కింద కొట్టి నాశనం చేసి పారేస్తుంది ఆ తీర్థం. అంత గొప్ప కథ ఇది. ఇక ఈ కొండ మీద జలదాన మహిమని తెలియచేసేటటువంటి ఒక కథ కూడా చెబుతున్నాను విను. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడికి బల్లికి జరిగిన సంభాషణ ఇది. ఆ దివ్య కథని శ్రద్ధతో విను. ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో, ఇప్పుడిప్పుడు కాదు, ఇప్పుడు ఇది వైవస్వత మరువు కాలం, స్వయంభువ మరువు కాలంలో జరిగిన కథ ఇది. హేమాంగుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఆయన. మహావీరుడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయనకి వశిష్ఠుడు కులపురోహితుడు. రోజు వశిష్ఠుడు అనేవట, నువ్వు చాలా గొప్పవాడివి కానీ జలదానం మాత్రం చేయటం లేదు, జీవితంలో బంగారం దానం కంటే భూదానం కంటే జలదానం చాలా గొప్పది, కాబట్టి వీలున్నంత వరకు మంచినీడు కూడా దానం చేయి అన్నట్టు. ఆయన వినలేదు. బోడి మంచినీళ్ళకి ఏమంది విలువ? ఓ 12 రూపాయలు పెడితే బాటిల్ కొనుక్కోవచ్చు, 20 రూపాయలు పెడితే బాటిల్ కొనుక్కోవచ్చు, లేదా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అందువల్ల నేను జలదానం మాత్రం చెయ్యను అన్నాడు. అతడు చేయని దానము లేదు, కానీ ఒక జలదానం మీద మాత్రం చులకనతనంతో అది చెయ్యలేదు. వశిష్ఠ మహర్షి ఎంత చెప్పినా వినలేదండి. కొంతమంది ఎంతేనండి వినరు, ఎన్ని చెప్పినా వాళ్ళ పని వాళ్ళదే. మీరు ఎన్ని చెప్పినానంటే నాకు ఇలాగే అనిపిస్తుందండి అంటారు. ఇంకెందుకు నేను చెప్పడం, అంతా విన్నాక నాకు ఇలాగే చేయాలనిపిస్తోంది అంటే వాడు మూర్ఖుడు అంటారు. సరే, చివరికి కాల ప్రభావం వల్ల వాడు మరణించాడు. ఇంకా చేసిన పనులు తెలిసిన వాడు, మహాపండితులైన బ్రాహ్మణులు వస్తే వాడిని పూజించకుండా ఆ పేదవాడికి అన్నదానం చేస్తే చాలు, ఈ పండితులను ఎందుకు పూజించడం అన్నట్టు పైగా. కొంతమంది గోంగూర కట్టుకళ్ళు ఉంటారు, పేదవాడికి అన్నదానం చెయ్యాలి, దాంతోపాటుగా పండితుల్ని పూజించొద్దా? పేదవాడికి అన్నదానం చేశాం కదా అని స్కాలర్స్ని నిర్లక్ష్యం చేస్తే నాశనం అవుతారు. స్కాలర్ లేకపోతే, ఒక మంచి పండితుడు లేకపోతే దేశంలో నడుస్తున్నది, జ్ఞానులు బుద్ధిమంతులే ఈ భూమిని నడిపిస్తున్నారు. సామాన్యుల్ని పూజిస్తాను, వేదాంతుల్ని పూజించను. పేదవాడికి అన్నం పెడతాను, పండితుల్ని పట్టించుకోను అని మొత్తం మీద పండితుల్ని పాడు చేశాడు. అజ్ఞానుల యొక్క లక్షణంలో పడిపోయాడు. ఆ దేవుడి మీద, శివుడి మీద పాలతో అభిషేకం చేయడం దండగ, ఆ పాలు ఏ చంటి పిల్లాడికో పోస్తాను అని ఈ ఆరాధనని తిరస్కరించాడు, ఏదో ఇతరులకి పాలు పోశాడు. అందులో కొంత పుణ్యం ఉంది కానీ నాస్తికత్వం ఉంది, దీనివల్ల వాడు దెబ్బతిన్నాడు. ఎవడైనా ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాను, ఈ పశువులకి, ఆవులకి అన్నం పెట్టడం అంటే అవి పశువులు అన్నాడు, గోవుల్ని పశువులను తిట్టాడు, వాడికి ప్రదక్షిణ చేయొద్దన్నాడు. ఈ పూజలు, ఈ దీక్షలు దండగన్నాడు, అయ్యప్ప దీక్షలు లాంటివి దీక్షలు దండగన్నాడు. ఇలా పిచ్చిపివాగుడు వాగాడు, చివరికి చచ్చిపోయి 3 జన్మల్లో చేతక పక్షిగా పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి మిథిలా నగరాన్ని పరిపాలించే శృతకీర్తి అనే మహారాజు గారి ఇంట్లో గోడ మీద బల్లిగా పుట్టాడు. చివరికి వాడి కర్మ కలిగింది. అంతటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన హేమాంగుడు చివరికి ఇన్ని జన్మలు ఎత్తి మిథిలా నగరాధీశ్వరుడి ఇంటి గోడ మీద బల్లిగా పుట్టాడు. పాపం గృహద్వార ప్రవోల్యాం స్మ వర్తతే కీటనాశనః ప్రాప్య పశ్చాత్ గృహే జాతో భూపోయం గృహమి గోధిక. గృహగోధిక అంటే బల్లి. మిథిలా నగరాధీశ్వరుడి యొక్క ఇంటి గోడ మీద బల్లిగా పుట్టి రోజు దోమల్ని అని పెట్టేసుకునేవాట, తినేవాట. గోడ మీద ఉన్న బలి బలి ఉంటుందండి, అలా దోమ వాలేక వెళ్ళిగా వెళ్ళి చక్కెర పట్టేస్తుంది అనమాట. బల్లి శరీరంలోకి ఆ దోమ వెళ్ళడం కూడా కనపడుతుంది స్పష్టంగా. చూడండి ఈసారి మీరు ఎప్పుడన్నా దాని నోట్లో బల్లి కనపడుతుంది, దాని శరీరంలోకి వెళ్ళిన పురుగులు కనపడతాయి, దాని శరీరంలోంచి క్లియర్గా కనపడతాయి. బల్లులు బలిపడతాయి, భగవంతుని సృష్టి అది. కొత్త ఇల్లు కట్టుకో, ఆ కొత్త ఇంట్లో 3 రోజుల తర్వాత ఎలాగో బలి చేరుతుంది, నువ్వేం తీసుకురావు దాన్ని. ఊరవతల అడవిలో ఇల్లు కట్టినా బల్లి గోడ మీదకి వస్తుంది, అది భగవంతుని సృష్టి. మీరు కావాలంటే పరీక్షించుకోండి, ఊరవతలు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టండి, మీరు ఏ సామాను కూడా పట్టుకెళ్ళకండి, ఒక 4 రోజుల తర్వాత చూడండి బల్లి వచ్చి టిక్కు టిక్కు అనే దోమలు తింటుంది. ఈ దోమలు బల్లులు ఇవన్నీ పడంతరమే పుడతాయి, ఎవరు పుట్టించక్కర్. అలాగే డ్రైనేజ్ ఎక్కడ ఉంటే అక్కడ దోమలు పడంతరమే పుట్టేస్తాయి. భగవంతుని యొక్క విచిత్ర సృష్టికి ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఈయన అక్కడ బల్లిగా పుట్టి ఆ పైన గోడ మీద ఉండేటటువంటి పురుగుల్ని పట్టి తింటూ ఉండేవాడు. వాడు తిక్మాల పురుగులు తింటూ 88 ఏళ్ళు బతికట్టాక బల్లికి ఎక్కువ కాలం ఆయువు ఉంటుంది, 88 ఇయర్స్ పెద్ద బల్లిగా వారు తింటూనే ఉన్నాడు. ఇలా ఉండగా మిథిలా నగరానికి ఆనాడు పరిపాలకుడిగా ఉన్న శృతదేవుడు అని ఒక రాజు ఉన్నాడని చెప్పాం కదా, ఆ రాజుగారి ఇంటికి ఒక ఋషీశ్వరుడు వచ్చాడు. శృతకీర్తి ఇంటికి శృతదేవుడు వచ్చాడు. రాజుగారి పేరు శృతకీర్తి, ఇంటికి వచ్చిన బ్రాహ్మడి పేరు శృతదేవుడు, ఇద్దరు శృతే. ఈయన శృతకీర్తి, ఆయన శృతదేవుడు. ఈ శృతకీర్తి మహారాజు గారికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, అందుకే శృతదేవుడు అనే ఋషి రాగానే, అది కూడా మధ్యాహ్న సమయంలో రాగానే ఎదురేగి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి ఓ చక్కని బంగారు పళ్ళెం తెప్పించి అందులో ఈయన కాళ్ళు పెట్టించి ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద ఇలా చల్లుకున్నాడు. ఇలా చల్లుకోగానే ఈ నీళ్లలో చొక్క వెళ్ళి బల్లి మీద పడింది. ఈయన మీద చల్లుకున్న నీళ్ళెళ్ళి బల్లి మీద పడ్డాయి. ఇది కూడా అదృష్టం. నిన్న కళ్యాణానికి వీళ్ళు చాలామంది వచ్చారు కదా, స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు మీ అందరి మీద దర్పలతో చల్లారా? ఆ నీళ్లు మీ నెత్తి మీద పడ్డవంటి ఎన్నో జన్మల సంస్కారం మీకున్నది, మీ యోగం మీకు మహాపుణ్యం పట్టి ఆ నీళ్లు మీ నెత్తి మీద పడ్డ ఆ నీళ్ల వల్ల భవిష్యత్తులో మనం గోడ మీద బల్లులుగా, మంచంలో నల్లులుగా, వీధిలో పిల్లులుగా పుట్టం. మన పాపాలు పోయి అలా దరిద్రపు జన్మలు రాకుండా కాపాడుతున్నది. అందుకని ఆ నీళ్లు మీరు ఎత్తిమే తల్లుతున్నాం అనమాట. మహాపాపాల నుంచి విముక్తి కలిగించి మనకి నీచ జన్మలు రాకుండా ఉత్తమ జన్మలు వచ్చేలా చేసే నీళ్ళండి. అందుకని తల్లించాను తప్ప సరదా కోసం తల్లించలేదు. భగవంతుని పాదోదకం, ఓ పండితుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు తల్లితేనే బల్లులు తరించేయట, అటువంటిది భగవంతుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు శిరస్సున పడితే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. ఈ బల్లి మీద ఈ నీళ్లు పడగానే రాజుగారు తల్లిన నీళ్లు దానికి వెంటనే పూర్వజన్మ గుర్తుకొచ్చేసిందండో. అయి సద్యో జాతి స్మృతిరభూత్ కృతకర్మాతి దుఃఖిత, వెంటనే ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను చేసిన పాపాలు గుర్తుకొచ్చాయి. అది వెంటనే మానవ భాషలో స్మృతదేవా రక్షించు అంది. త్రాహి త్రాహి ఇతి, త్రాహి అనే సంస్కృత శబ్దమునకు రక్షించు అని అర్థం. ప్లీజ్ సేవ్ మీ అంది. బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు, ఈ శృతదేవుడు ఎవర్రా పలుకుతున్నది అంటే నేనండి గోడ మీద ఉన్న బల్లిని అన్నది. పొతకల బలిసిపోయిన బల్లి అది, 88 ఏళ్ళు కదా, 88 ఏళ్ళుగా ఈ దోమల్ని బాగా తిని 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 బలిసిపోయింది అన్నమాట. నాగోలు దోమలు, ఉప్పలు దోమలు, దోమలు గూడాలు, దోమలు దోమలు గూడాలు, అన్ని దోమలు ఎరగొట్టాలి. కానీ ఇప్పుడు దోమలు లేని చోటే లేదు. నాకు చాలా కాలం అనుమానం ఉండేది అనమాట, అశోక్ నగర్కి పక్కనే కదా దోమలు కూడా. అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుడిలో చాలా పురాణాలు చెప్పాను. అప్పట్లో మహానుభవుడు ఆకెళ్ళ సత్యనారాయణ గారు నేనంటే పరమప్రీతితో ఎంతో గౌరవించి నెత్తి మీద పెట్టుకునేవాడు. ఆనాటికి ఆయనకి 88 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన 95 ఏళ్ళు బతికి వెళ్ళిపోయారు. ఆయన 2006 నుంచి 2010 వరకు 4 ఏళ్ళు అండి, 2006 నుంచి 10 వరకు ఎన్ని పురాణములు చెప్పించారు అక్కడ. ఏది దాని ఏమంటే మనం నల్లకుంట శంకర మఠంలో, ఎక్కువగానేమో అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుడిలో, తర్వాత ఈ ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం, ఈ 3 చోట్ల చాలా పురాణాలు చెప్పించారు. రోజు కూర్చునేవాడు ఆయన. మన శృంగేరి పీఠానికి ఆయన ధర్మాధికారి, మొత్తం తెలంగాణ అంతటికీ కూడా ధర్మాధికారిగా ఉండేవాడు ఆయన. శృంగేరి ఆలయాలన్నిటికీ అంత గొప్పవాడు ఆయన. ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళాలని మనం కోరుకుందాం. వెళ్ళిపోయాడు ఆయన, చాలా ఇష్టుడు నాకు. ఈ పురాణాలు చాలా వరకు నాకు ఇప్పించిన వాడు ఆయనే. మా గురువు గారు పద్మాకర్ గారు అంటే ఆయనకి పురాణాలు దానం చేయండి అనేవాడు ఆయన. పుస్తకాలు ఆయన దగ్గర ఉంటే మనకు ఉపయోగం అనేవాడు ఆయన. ఆయన బంధువు జొన్నలగడ్డ సుబ్బారావు గారు, ఆయన భార్య ఆదిలక్ష్మి. ఇప్పుడు ఆ ఇద్దరు ముంబైలో ఉన్నారు, కొడుకు దగ్గర ఉన్నారు. వాళ్ళు అశోక్ నగర్లో ఉన్నటువంటి మెహతా టవర్స్లో ఉండేవారు, ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ ఎంత గురుభక్తి అండి వాళ్ళకి. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని మళ్ళీ ఒకసారి కోరుకుందాం. వాళ్ళకి గురుభక్తి చాలా ఎక్కువ. అలాంటి పెద్దలు ఎంతోమంది ఎంతో సేవ చేశారు ఆ రోజుల్లో గురువు గారికి. క్రమక్రమంగా ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళు వచ్చారు. కుర్రవాళ్ళు రావడం లాభం ఏంటంటే కనీసం ఇంకో 60 ఏళ్ళు సేవ చేయగలరు వీళ్ళు. మినిమం 60 ఇయర్స్ చేస్తారు. వీళ్ళు చేసే ధర్మం వాళ్ళని రక్షిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, యావత్ ప్రపంచాన్ని ఆర్ష ధర్మాన్ని రక్షిస్తుంది. అందుకని కుర్రవాళ్ళు ధర్మ మార్గంలో అడుగు పెట్టాలి అని ఆశీర్వదిస్తున్నాను అన్నమాట. ఎందుకు ఈ విషయం మీకు చెప్పాను అంటే అక్కడ విపరీతంగా దోమలు ఉండేవి. ఆ దోమలు బాధ తట్టుకోలేక అప్పుడప్పుడు కింద అవేవో టార్టాయిస్ మస్కిటో కాయిల్స్ వెలిగించేవారు. వెలిగిస్తే నాకేమో గొంతుకి ఇబ్బంది కలిగి తీసేయండి పర్వాలేదు అని కుడితే కుట్టే దిక్కుమాల దోమలు. ఆ దోమలు ఇలాగే ఏవో పాపాలు చేసే ఏది మన శృత కీర్తి గారి ఇంట్లో ఉన్నటువంటి హేమాంగుళ్ళు లాంటివి అనేవాడి నేను అనమాట. కాబట్టి ఈ దోమల్ని తెగ తినేసి ఆ బలిగారు బాగా బలిష్ఠుడైపోయాడ. అందుకే మంచి బలంగా 88 ఏళ్ళు ఉన్న ఈ బల్లిగారు పైనుంచి ఎక్కడున్నానండి, కొతకలా ఉన్న బల్లి నేనండి అన్నట్ట. ఓరి బల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు రక్షించుంటున్నావు అన్నాడు ఈయన. అప్పుడు ఆయన, నేను ఒకప్పుడు కులగురువు అయిన వశిష్ఠుడి మాట కాదన్నానండి, పండితుల్ని గౌరవించక సంస్కారం లేక తిరస్కరించాను, అన్నదానం చేశాను, పేదవాళ్లే దేవుళ్ళు అనుకున్నాను, పేదవాళ్లతో పాటు ప్రొఫెసర్లను కూడా గౌరవించాలనే జ్ఞానం నాకు రాలేదు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, పేదవాడికి అన్నం పెట్టాం కదా అని దేవుడికి అభిషేకం మానేస్తామా, లేకపోతే అదేదో వస్త్రదానం చేశామని జలదానం మానతామా, ఒక వ్యక్తికి దాహం వేసి గిజగిజలాడిపోతున్నప్పుడు బట్టలు ఇస్తే లాభం ఏమిటి, అప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు పురాణం మధ్యలో దాహం వేస్తే మంచినీళ్ళు అవసరం, అప్పుడు మంచినీళ్ళు మీకెందుకండి, దాని వదులుగానండి బస్తా బియ్యం ఇస్తానంటే బస్తా బియ్యం ఇస్తే చస్తాడు వీడు. దాహం వేసినప్పుడు బస్తా బియ్యం చేస్తుంది వాడిని, అప్పుడు వాడికి నీళ్లే అవసరం. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి. కాబట్టి తెలివితేటలు ఎక్కువైపోయినటువంటి వాళ్ళు కొన్ని మార్గాలు నవ్వుతారు, కొన్ని కాదంటారు. ఆ పిచ్చితనం వల్ల, గురుద్రోహం చేయటం వల్ల, గురువు గారి మాట తిరస్కరించటం వల్ల మరణించి చేతక పక్షిగా పుట్టి ఆ తర్వాత ఒక జన్మలో గద్దగా పుట్టి 7 జన్మల్లో కుక్కగా పుట్టి ఇప్పుడు బలిగా జన్మించాను అన్నటువంటి ఆయన. త్రివారం చేతకత్వం మే, 3 సార్లు చేతక పక్షిగా పుట్టాను. గృధ్రత్వం చైక జన్మని, 1 జన్మలో గద్దగా పుట్టాను. 7 జన్మసు సత్వం ప్రాప్తం, 7 జన్మల్లో కుక్కగా పుట్టా, వీధి కుక్క. మౌ మౌ అని వీధుల్లో తిరుగుతూ ఎంగిలాకులు నాక్కుంటూ మధ్య మధ్యలో ఎవడో కర్రతోటో రాయితోటో కొడితే కాలు కన్ను చెయ్యో పోయి ఒంటి కుక్క ఒంటి కన్నుతో ఒంటి కాలుతో అని అరుచుకుంటూ తిరిగే వీధుల్లో చివరికి మున్సిపాలిటీ వాళ్ళు చంపేసి నన్ను తీసుకెళ్ళి అదేదో లారీలోనో డబ్బాలోనో వేసి అవతల పారేశారు. ఆ కర్ణ ఇప్పుడు బల్లిగా పుట్టాను. ఈ రాజుగారు ఉత్తముడు నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన నెత్తి మీద ఇలా చల్లుకున్నాడు, బాగా పైకి చల్లడంలో నా నెత్తి మీద పడ్డాయి, అందువల్ల నీళ్లు కాస్త బాగా పైకి చల్లండి, ఏ బల్లికో దోమకో విముక్తి కలుగుతుంది అనమాట. ఇప్పుడు నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, మహానుభావుడైన ఒక పండితుడి పాద జలము వల్ల నాకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మ స్మృతియే కాదు, రాబోయే జన్మల జ్ఞానం కూడా కలిగింది. ఎందుకుని అంటే ఈ నీళ్ళు ఎత్తి మీద పడితే ఇంకా 28 జన్మలు బల్లిగా పుట్టగాలి అని నాకు తెలిసింది అన్నాడు ఆయన. ఇప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలిగిందంటే అర్థం ఉంది, దాంతోపాటుగా ఇతని భవిష్యత్తులో ఏ జన్మలు వస్తాయో కూడా ఇతనికి తెలిసిందిట. అతడే సుస్పష్టంగా చెప్పాడు, గోధాజన్మాని భావ్యాని ఇది అష్టావింశతి మే ద్విజ. మహాత్మా, ఇంకా 28 జన్మలు నేను బల్లిగా పుట్టాలి, ఆ తర్వాత నాకు ఇంకా తెలియట్లేదు, కానీ ప్రస్తుతానికి ఇంకా 28 జన్మలు బల్లి జన్మెత్తాలి, ఆ తర్వాత ఏమవుతానో తెలియదు, అందుకే నాకు భయం కలుగుతోంది. జరిగిన జన్మల్ని వెనక్కి తీసుకురాలేను, కానీ రాబోయే జన్మల్లో మళ్ళీ గోడ మీద బల్లిగా పుట్టి ఈ దరిద్రపు దోమల్ని ఏం తింటామండి, ఆ దోమల్లో కొన్ని కరోనా దోమలు ఉండొచ్చు, ఆ దోమల్ని నేనెక్కడ తింటాను, నేను తినలేను, నన్ను రక్షించు అనగానే ఆయన బాగా ఆలోచించి, నీవు జలదానం చెయ్యలేదు, దీనికి ఒకటే ప్రాయశ్చిత్తం, నువ్వు తక్షణం నాతో పాటు రా, నిన్ను తీసుకెళ్ళి వెంకటాద్రి మీద వదిలిపెడతాను, నువ్వు నీ అంతటి నువ్వు వెంకటాద్రికి వెళ్ళలేవు బలి రూపంలో, పెడితే దారిలో ఏదో జంతువు లటుక్కు నిన్ను మింగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు, ఆ జన్మలో కూడా బలిగా పడతావు, ఇంకా 28 జన్మలు బలి జన్మలు ఉన్నాయి నాయన నీకు. అందుకని నిన్ను నా దగ్గర ఉన్న సంచిలో ప్రవేశపెడతాను, ఇదిగో సంచి ఇందులో దూరు అన్నట్ట. అందులో దూరాడు ఆయన మహారాజా శృతకీర్తి, ఈ సంచిలో ఉన్న వీడిని నన్ను వెంకటాద్రికి పంపించు అన్నాడు. శృతకీర్తి ఈ శృతదేవుణ్ణి ఈ బల్లిగారిని మంచి వాహనం ఎక్కించి వెంకటాద్రికి పంపించాడు. ఆ వెంకటాద్రికి వెళ్ళి అక్కడ వీడిని తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ నిన్ను విడిచిపెడుతున్నాను, ఇక్కడ పరమ పవిత్రమైన తీర్థం ఉన్నది రామకృష్ణ తీర్థం, ఇందులో స్నానం చేయన్నట్ట. వాడు అందులో స్నానం చేశాడు. బల్లిగారు కొంచెం నీటిలో మునిగి పైకి వచ్చాడు. బయటికి రావడంతో వాడి సమస్త పాపాలు పోయాయి. ఒక మహాపురుషుడిగా మళ్ళీ శృతకీర్తి గారు ఈ శృతదేవుడు ఇద్దరు చూస్తూ ఉండగానే, పూర్వం హేమాంగుడిగా ఉన్నప్పుడు ఏ శరీరమో ఆ శరీరం వచ్చింది. ఆ శరీరం రాగానే నీకు పూర్వ శరీరం వచ్చింది, తక్షణం నువ్వు ఈ కొండ మీద 7 రోజుల పాటు రోజు జలదానం చేయన్నట్ట. ఈయన వెంటనే ఏం చేశాడు, వచ్చిన వాళ్ళందరికీ దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ కొండ మీద జలదానం చేసిన మహాపుణ్యంతో చూస్తూ ఉండగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గంలో 10,000 సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. తత్ర భుక్త్వా మహాభోగాన్ వర్ష అయుతం. అయుతము అంటే 10,000 సంవత్సరములు స్వర్గములో సకల సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్పాను, స్వయంభూ మనువు కాలంలో జరిగింది. ఆ తర్వాత 2వ మనువు సారోచిషుడు, 3వ మనువు తామసుడు, 4వ వాడు ఉత్తముడు, 5వ వాడు రైవతుడు, 6వ వాడు చాక్షుషుడు, 7వ వాడు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలంలో మళ్ళీ ఇక్ష్వాకు కులంలో పుట్టాడు. ఈ జన్మలో కకుత్సోభూన్ మహారథ, కకుత్స మహారథ అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన వంశమే కాకుత్స వంశం అంటే. రోజు మీరు కాకుత్స కుల తిలక అంటున్నారా రాముణ్ణి, ఎందుకు పేరు వచ్చింది ఆ వంశానికి? కకుత్సుడి పేరు మీదుగా. కకుత్స మహారాజు కథ చాలా గొప్పది భాగవతంలో. ఆయన చాలా ఉత్తముడు. ఇంద్రుడి మీద కూర్చుని, ఇంద్రుడిని ఎద్దుగా చేసుకుని ఆయన మీద కూర్చుని యుద్ధం చేసిన వాడు ఆయన. అంతటి మహారాజుగా పుట్టేటండి వెంకటాద్రి మీద జలదానం చేసిన పుణ్యం వల్ల. సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు. వశిష్ట ప్రబోధం వల్ల అన్ని ధర్మాలు చేశాడు. చివరకు దివ్య జ్ఞానం పొందాడు, విష్ణువులో కలిసిపోయాడు. వెంకటాద్రి మీద జలదానం చేస్తే అటువంటి వాడు సమ్రాట్ అవుతాడు, అనేక 1,000 సంవత్సరముల పాటు శుభాలు పొందుతాడు, శరీరం విడిచాక వైకుంఠానికి కడతాడు. ఇది జలదాన మహిమ. జలదానం ఎక్కడైనా చెయ్యండి. సలివేంద్రాలు వేసవకాలంలో అందుకే పెట్టాలి, పెట్టి మంచినీళ్ళు పోయాలి. 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి బాటిల్స్ కొనలేక గిజగిజలాడిపోతున్నటువంటి జనులకు జలదానం వేసవి కాలంలో సలివేంద్రం దగ్గర చేస్తే మనకి పరమ పుణ్యం కలుగుతుంది. అక్కడెక్కర్లా, ఇలా భోజనం పెడుతున్నాం, అప్పుడు మంచి మినరల్ వాటర్ దానం చేయండి. పురాణం దొరుకుతోంది, అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమండి మీకేమన్నా మంచినీళ్ళు అవసరమా అని చక్కని సీల్డ్ బాటిల్ నీళ్ళు వాళ్ళందరికీ దానం చేయండి. మంచి కుండలో ఈ పవిత్రమైన నీళ్లు పోసి వాళ్ళకి పోయండి, ఎంత లాభమో అది. ఎప్పుడో రేపు గురు పూర్ణిమ నాడు గురువుగారింటికి వస్తారు. గురువుగారింటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు కాస్త ఎంత ప్రసాదం పెట్టాక మంచినీళ్ళు మీ అందరికీ పోస్తే ఆ మంచినీళ్ళు వల్ల ఎంత లాభం అండి. అన్నదానం, జలదానం ఇలాంటి దానములు గురు సన్నిధానంలో చేస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. ఇక ఇప్పుడు మరొక గొప్ప విషయం చెబుతున్నాను విను, చాలా అద్భుతమైనటువంటి కథ. వెంకటేశ్వరుని మహిమ అంతా ఎంత అని చెప్పడానికి వీల్లేదు. వైశాఖ మాసముతో సమానమైన మాసం లేదని శాస్త్రం. నా మాధవ సమో మాసో నా కృతేన సమం యుగం నచ వేద సమం శాస్త్రం నా తీర్థం గంగయా సమం. వైశాఖ మాసం చాలా గొప్ప మాసం, మాసాలలో అది గొప్ప మాసం. కృతయుగంతో సమానమైన యుగం లేదు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగానదితో సమానమైన తీర్థం లేదు, అలాగే వెంకటాద్రితో సమానమైన స్థానం మరొకటి లేదు బొమ్మన్నాడంటే. సుస్పష్టముగా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించాడు. అటువంటి వెంకటాద్రి మీద ఎవడైనా సంకల్పం చెప్పుకొని భూదానం చేస్తే వాడి పితరులంతా తరించిపోతారు. దానికి ఉదాహరణగా చెబుతున్నాను విను, అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఆయన ఈ భూలోకంలో పుట్టాడు. ఆయన ఏ జన్మలో పాపం వల్ల ఈ జన్మలో కటిక దరిద్రుడు అయిపోయాడు. ఈ దారిద్ర్యం పూర్వజన్మలో చేసిన పాపం వల్లే వస్తుంది. పూర్వజన్మలో ఎవ్వరికీ ఏనాడు దానము చెయ్యనటువంటి వాళ్ళు ఈ జన్మలో కటిక దరిద్రులై పుడతారు. అందుకే యథాశక్తిగా దానం చేసుకోవాలి అని శాస్త్రం. అయినా మనం ఎన్ని చెప్పినా వాడికి మనస్సు అంగీకరించదంత తేలిగ్గా గిజగిజలాడిపోతారు ఒక రూపాయి దానం చేయాలంటే. అందువల్ల ఎప్పుడూ దానం చేయటమే మంచిది. భద్రమతి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, పురాణాలు చదివాడు, కానీ కటిక దరిద్రుడై పుట్టాడు. దరిద్రో వృత్తిహీనశ్చ. వృత్తి అంటే ఇప్పుడులో ఇప్పటి మాటలు చెప్పాలంటే ఉద్యోగం లేదు ఆయన. దాంతో ఇంకా ఇంకా దారిద్ర్యం అనుభవించాడు. ఇదేం కర్మయోగము? ఇంత దరిద్రుడికి ఆరుగురు భార్యలు టేకండి. ప్రపంచాన్ని పోషించలేక చచ్చిపోతుంటే ఆ రోజుల్లో ఆరుగురు భార్యలు పైగా. దరిద్రుడైన వాడి పాండిత్యాన్ని చూసి ఆ రోజుల్లో పిల్లనిచ్చేసారన్నమాట. పూర్వకాలంలో పాండిత్యాన్ని బట్టి పిల్లనిచ్చేవారు తప్ప డబ్బును చూసి పిల్లనిచ్చేవారు కాదు. పండితుడు ఇవాడు కాకపోతే రేపైనా తన పాండిత్యం వల్ల సంపద పొందకపోతాడా అని ఇచ్చేవారు. ఇప్పుడు కటికి నీచుడైనా రాష్ట్రుడైనా రూపాయి ఎందుకంటే పర్వాలేదు, తాగితే తగాడు ఎదురు బోల్ డబ్బులున్నాయిగా అంటున్నారు. ఇది కలియుగ ప్రభావం. మంచివాడికి పిల్లనివ్వరు. పాపం ఒక ఆయన నిన్న కనపడ్డాడు, 40 ఏళ్ళు వచ్చాయట ఆయనకి, 2 ఇళ్ళు ఉన్నాయట ఏకంగా ఎక్కడ జూబిలీ హిల్స్లు. 40 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి పిల్లనివ్వట్లేదు ఎవరు, 2 ఇళ్ళు ఉన్నాయి. నీచుడు త్రాష్టుడు అయినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, వాడికి మాత్రం 2 పెళ్ళిళ్ళు. ఇదే కలి ప్రభావం. ఆ రోజుల్లో మాత్రం పండితుడు అవటం వల్ల ఇతనికి 6 భార్యలు, కురత, సింధు, యశోవతి, కామిని, మాలిని, శోభ అని 6 భార్యలట. ఈ 6 భార్యల వల్ల వాడికి కలిగిన సంతానం ఎంతో తెలుసా? 200 మంది. తాసు పత్నీషు తస్యాసీత్ పుత్రాణంచ శతద్వయం. 200 మంది కొడుకులు పుట్టా. ఇక చూడండి, అసలే దరిద్రుడు, 6 వైవ్స్, అది కాక 200 చిల్డ్రన్. వీళ్ళతో ఈయన నానా యాతన పడిపోయాడు. ఒకరోజు అతను చాలా బాధపడ్డాడు. దిగ్జన్మ భాగ్యరహితం, దిగ్జన్మ ధనవర్జితం, దిగ్జన్మ కీర్తిరహితం, దిగ్జన్మాతిథ్యవర్జితం. భాగ్యం లేనివాడి జీవితం దండగ, సంపదలు లేనివాడి బతుకు బతుకేన, ధనం లేని వాడి జీవితం వ్యర్థం, కీర్తి లేకపోతే వాడు పుట్టిన వాడి జీవితం దండగ, ఇంటికి వచ్చిన వాడికి ఇంత ఆతిథ్యం ఇవ్వలేక అన్నం పెట్టలేక అల్లాడిపోతున్న వాడి బ్రతుకే బ్రతుక, అది వ్యర్థం అని బాధపడ్డాడు ఆయన. నేను మానవ కథలో ఒక అద్భుతమైన పద్యం రాశాను, మెచ్చదు భార్య పిల్లలును మెచ్చరు. భార్య మెచ్చుకుంటుందా డబ్బు లేకపోతే? దిక్మాలాడికి అంటగట్టాడండి మా నాన్న అని బాధపడుతుంట. మా నాన్న ఉన్నాడే నన్ను పట్టుకొచ్చి నీలాంటి నీచుడికి రూపాయి లేని వాడికి అంటగట్టాడని తిట్టుకుంటుంది. పోనీ పిల్లలు ఏమైనా పొగుడతారా? మా నాన్నకి సంపాదన చేత కదండి, ఒట్టి చవటండి అని పిల్లలు తిడతారు. బంధువులు అసలు నొచ్చుకోరు, సంపాదన చేత కానీ చవటండి అంటారు. చొచ్చొచ్చను సానుభూతియును చూపదు చూపర డబ్బు లేనిచో. పక్క వాళ్ళు కూడా అంటే చూసేవాడు కూడా డబ్బు లేదా అని సానుభూతి చూపించరు. పనికి మళ్ళాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నట్ట, పిల్లల్ని కన్నట్ట, డబ్బులు సంపాదించలేడు, ఉట్టి నీచుడండి చవటండి అని చూసేవాళ్ళు కూడా సానుభూతి చూపించక తిడతారు. పచ్చిగ రేబవలు తిరుగు భ్రష్టుడు నీచుడు త్రాగబోతుగా వచ్చునుగాక డబ్బు గలవానికి దాసుడు కారి ఎల్లరు. అందుకే ఆ మానవ కథ 1-2 సార్లు చదవండి. భిక్షుక కథలో ఒక పద్యం ఇది, మొదటి కథలో పద్యం ఇది. వాడు పచ్చిగా రాత్రి పగలు తిరగవచ్చుగాక, వాడు భ్రష్టుడవ్వచ్చు, నీచుడవ్వచ్చు, త్రాగుబోతవ్వచ్చు, తెగతాగేసి ఇంత ముక్కు తెచ్చుకున్నవాడు అవ్వచ్చుగాక. వాడి దగ్గర డబ్బుందా, ఇక వాడికి అందరూ దాసులైపోతారు. డబ్బుందంటే ఇక దాసులే కదండి. అయ్య బాబోయ్, ఈయన జమీందారు కదండి, సారంటారు దొరగారంటారు అని పూర్వం పాట ఉండేదిలేండి. అందువల్ల ఈయన చాలా బాధపడ్డాడు. ఎందువల్ల నాకు ఐశ్వర్యము లేదు అని బాధపడ్డాడు. ఈయన అదృష్టం చాలా బాధపడుతుంటే ఈయన భార్యల్లో ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు కామిని. చెప్పాను ఇందాక వరుసగా ఈ 6 గురులో ఒక ఆవిడ పేరు కామిని. ఆవిడ కొంచెం చదువుకున్న ఆవిడ, కొంచెం బాగా సంస్కారం కలిగిన ఆవిడ. ఆవిడ ఒక రోజున భర్త దగ్గరకు వచ్చింది. నీ బాధ నేను చూశాను, అన్ని ధర్మాలు ఎరిగిన వాడివి, జ్ఞానం కలిగిన వాడివి. దారిద్ర్యానికి మూల కారణం ఏమిటో ఆ మాత్రం నీకు తెలియదా? పూర్వజన్మలో ఎవరికి దానం చెయ్యనటువంటి పాపాత్ముడు ఈ జన్మలో దరిద్రుడై పడతాడు. ఎన్ని పుణ్యములు చేసినా దానం చేయకపోతే ఈ జన్మలో దరిద్రుడవుతాడు. అదాన దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవడికి దానం చెయ్యని పాపాత్ముడు ఈ జన్మలో దరిద్రుడవుతాడు. దారిద్ర్యం వల్ల పాపం చేస్తాడు, పాపం వల్ల నరకానికి పోతాడు. నరకం నుంచి మళ్ళీ భూమి మీద దరిద్రుడిగానే పుడతాడు. మళ్ళీ దరిద్రుడు, మళ్ళీ పాపాత్ముడు అవుతూనే ఉంటాడు. ఇందులోంచి మనం బయటపడాలి. దానికి ఒక్కటే ఒక మార్గం, వెంకటాద్రి. ఆ వెంకటాద్రి మహిమ నేను చెబుతాను విను. ఒకప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్న ఒళ్ళో కూర్చున్నాను. మా నాన్నగారు పరమ భక్తుడు, ఉత్తముడు. నేను ఆయనకి కూతురుగా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్న తొడ మీద కూర్చుని పురాణ కథలు వినేదాన్ని. మా తండ్రి సంస్కారవంతుడు, జై శ్రీరామ్ అనిపిస్తూ ఉండేవాడు. జాయ్ శ్రీరామ్ అని పలుకుతూ ఉండేదాన్ని నేను. అలా సంస్కారం ఏర్పాటు చేసుకున్నాను. ఒకరోజున నారద మహర్షి మా ఇంటికి వచ్చాడు. మా నాన్నగారి దగ్గరికి వచ్చాడు. నాయన, నువ్వు పరమ పూజ్యుడివి, ఉత్తముడివి, అందుకే నీ మీద అభిమానంతో ఒక విషయం చెబుతున్నాను. నువ్వు వెంకటాద్రికి వెళ్ళు, అక్కడ పాపనాశనం అని ఒక తీర్థం ఉంది, అందులో స్నానం చెయ్యి. పాపనాశనం చేసి ఒడ్డుకొచ్చి యథాశక్తిగా నేను భూదానం చేస్తున్నాను, ఒక మంచి వ్యక్తికి భూదానం చేస్తానని అక్కడ సంకల్పం చెప్పుకో. సంకల్పం అక్కడ చెప్పుకుని ఇంటికి వచ్చాక నీకు నచ్చిన ఒక వ్యక్తికి తోచిన భూమి దానం చెయ్యి. గోచర్మమంతా దానం చేసినా చాలు. ఎకరాలు ఎకరాలు అక్కర్లా, ఒక గజమో ఇంకోటో ఎంతో కొంత దానం చేయి. నిజంగా నేను భూదానం వంటి దానం లేదు. మహానుభావులకి, పీఠాధిపతులకి, మంచి పనులకి ఇంత భూమి దానం చేస్తే ఇంకా వాడు జీవితంలో తిరుగులేని పుణ్యం పొందుతాడు, సంపదలు పొందుతాడని శాస్త్రం చెబుతున్నది. అందున సంకల్పమేమో కొండ మీద చెప్పుకుని ఇంటికి వచ్చి దానం చెయ్యి. అప్పుడు నువ్వు కోరింది పొందుతావు. భూమి దానం వినిశ్చిత్య సర్వదానోత్తమోత్తమం ప్రాపకం పరలోకస్య సర్వకామ ఫలప్రదం. భూమి దానం అన్ని దానాల్లోకి ఉత్తమోత్తమ దానం. ఈ లోకంలో సుఖాలు ఇస్తుంది, శరీరం విడిచాక వైకుంఠం ఇస్తుంది. ఎందుకని? మనలో కొందరికి అనుమానం రావచ్చు, అన్నదానం కంటే గొప్పదానం లేదంటున్నారు, జలదానం కంటే గొప్పదానం లేదంటున్నారు, ఇప్పుడేమో భూదానం కంటే గొప్పది లేదంటున్నారు. ఏమిటని? జలం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? భూమి ఉంటేనే భూమి మీద నదులు ప్రవహిస్తాయి, భూమి తవ్వితేనే నీరు పైకి తణుకు వస్తుంది, అవునా? కాబట్టి భూమి అంటూ ఉంటేనే జలదానం చేయగలుగుతావు. భూమి అంటూ ఉంటేనే భూమి మీద ఒక మనిషి ఉంటాడు కాబట్టి వాడికి నువ్వు నీరు ఇవ్వగలుగుతున్నావు. భూమి ఉన్నది కాబట్టి పంటలు పండించగలుగుతున్నావు. అసలు భూమే లేకపోతే పంటలు ఎక్కడివి? పంటలు లేకపోతే అన్నదానం చేయగలవా? భూమి లేకపోతే జలం ఎక్కడిది? జలం అప్పుడు ఎలా దానం చేయగలవు? కాబట్టి అన్ని ధనములు భూమిలోంచే వచ్చాయి. నీరు, పంటలు, రత్నములు, ధనం, బంగారం సమస్తం భూమి నుంచి వచ్చాయి. అందుకనే చిట్ట చివరు ఏమన్నారు? భూదానమును మించిన దానం లేదన్నారు. జలదానం ఉంది, నీరు దానం చేసిన వాడికి పుణ్యం తప్ప పుచ్చుకున్న వాడికి పుణ్యం ఉండదు. అన్నదానం ఉన్నది, తిన్నవాడికి పుణ్యం ఉండదు, ఒక పెట్టిన వాడికే పుణ్యం. కానీ భూదానం అలా కాదట, ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి పుణ్యం వస్తుంది. టండోయ్, ఇది వైష్ణవ ఖండంలో 20వ అధ్యాయంలో వెంకటాచల మహాత్ముల్లో చెప్పారు నారదులు వారు. ఇంకా రహస్యం చెప్పన, ఈ మాట విష్ణుమూర్తి చెప్పాడు. ఎందులోని అడగరే? భాగవతంలో బలిచక్రవర్తి దగ్గరకి వామన రూపంలో వచ్చి చెప్పిన మాట. ఈసారి ఎప్పుడన్నా మీరు ఇంటికి వెళ్ళాక పోతన భాగవతం చదవండి, అది కూడా బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళినటువంటి ఘట్టంలో పద్యం అది. ఓ బలి, ఈ ప్రపంచంలో భూదానాన్ని మించింది లేదు అని వామనుడు ఒక పద్యం చెప్పాడు. క్షితిదానమిచ్చున తడును అతి కాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదురెలమిన్. నాయన, భూదానం ఇచ్చినవాడు, భూదానాన్ని పుచ్చుకున్నవాడు, ప్రేమతో పుచ్చుకున్నవాడు అనమాట. ఇంత చేసి ఒక గజమేనా అని ఏడవకుండా ఒక గజమో అరగజమో వాడిస్తే దాన్ని సంతోషంగా పుచ్చుకున్నవాడు, ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరు కూడా దురితచ్యుతులై పాపం నుంచి విముక్తి పొంది శతవర్షంబులు 100 సంవత్సరములు శతమఖలోకమున క్రీడ సలుపు దురెలమిన్. ఇంద్రలోకంలో ఆనందంగా ఉంటారు, 100 దివ్య సంవత్సరములు ఇంద్రలోకానికి పెడతారు. ఒక్క గజం దానం ఇస్తే అంత పుణ్యమాట. చూసారు, అందుకే భూదానాన్ని మించింది లేదు. ఇచ్చేవాడు పుచ్చుకున్నవాడు కూడా ముక్తి పొందుతున్నారు కదా. పుచ్చుకున్నవాడికి ఎలాగో పుణ్యం రాదు, ఎందుకని పుచ్చుకునేవాడు అవతల వాడి పాపం పుచ్చుకుంటున్నాడు కాబట్టి. ఒక జలదానము, అన్నదానము, నువ్వులు దానము, ఇలాంటి దానాలు ఇచ్చేవాడికి పుణ్యం తప్ప పుచ్చుకున్నవాడికి దానివల్ల ఏం పెద్ద లాభం లేదు. ఏదో కాసేపు ఆనందం పొందుతాడు తప్ప. అదే భూదానం అయితేనో, భూదానం చేసేవాడికి ఎంత పుణ్యమో పుచ్చుకున్నవాడికి కూడా అంతే పుణ్యం. కాబట్టి ఈ ప్రపంచంలో భూదానముతో సమానమైన పుణ్యము లేదని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తికి చెప్పాడంటే భూదానం ఎంత గొప్పదో ఆలోచించండి. దానానాముత్తమం దానం భూదానం పరికీర్తితం, దానాల్లో కల్లా అత్యుత్తమ దానం భూదానం అని చెప్పబడింది. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళి కొండ మీద సంకల్పం చేసి, భూదానం ఎక్కడైనా చేయొచ్చండి, మీ ఇంట్లో చేయొచ్చు, ఇంకో చోట చేయొచ్చు, కానీ ఇస్తాననే మాట 7 కొండల మీద అనుకుని ఇంటికి వచ్చి దానం చేస్తే ఇక ఆ దానం ఉంటుందిట, అది వైకుంఠ దానంతో సమానం అన్నారు. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళు అనగానే మా నాన్నగారు వెంటనే వెంకటాద్రికి వెళ్ళారు. మా నాన్నగారు ఎలాగో ఐశ్వర్యవంతుడు గనక అక్కడికి వెళ్ళి వెంకటాద్రి మీద, నేను ఒక పండితుడైన బ్రాహ్మణుడికి భూదానం చేస్తానని సంకల్పం చెప్పుకొని ఇంటికి రాగానే భూదానం చేశాడు. ఆ పుణ్యం వల్ల మా నాన్న ఇక్కడ ఉన్నంతకాలం సకల సుఖాలు అనుభవించాడు, మేము చూశాం. నా పెళ్ళైన వెంటనే మా నాన్నగారు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠమునకు అందరూ చూస్తూ ఉండగా దివ్య విమానంలో వెళ్ళాడని నారదాదులు చెప్పారు, అది నీకు తెలుసు. అంటే ఈ లోకంలో సుఖాలు పొందాడు, శరీరం విడిచిపెట్టాక వైకుంఠం పొందాడు. అంత గొప్ప పుణ్యం భూదానం వల్ల వస్తుంది. అందున వెంటనే పుణ్యం రావాలంటే వెంకటాద్రి మీద సంకల్పం చెప్పుకుని దానం చెయ్యాలి అనగానే ఈయన అన్నాడు, గొప్ప సలహా ఇచ్చావు, సందేహం లేకుండా ఇది ఉత్తమ సలహా, ఉత్తమమైనటువంటి సలహా. కానీ మీ నాన్నగారు ఐశ్వర్యవంతుడు కాబట్టి వెంకటాద్రికి వెళ్ళి భూదానం చేస్తానని సంకల్పం చెప్పి తర్వాత దానం చేశాడు. నా దగ్గర గజం డబ్బుంటే, గజం దానం చేసే డబ్బుంటే, ఆ గజం డబ్బులతోటి నేనేమి అందరికీ ఇంత చీరలు కొనిపెట్టి భోజనం పెట్టేవాడిగా, అగర్ వేహి హై అని ఒక సామెత ఉందిలేండి. కాబట్టి ఇప్పుడు ఆ సామెత నేను ఇక్కడ ఏం ఉపయోగించను అన్నాడు ఆయన. పాప నా దగ్గర ఏమడిచింది బూడిదే అనగానే అప్పుడేమడం ఉంది, కురుదానం ప్రయత్నేన, ప్రయత్నంతో చెయ్యమన్నారు. అనగా మన దగ్గర దానం చేయడానికి లేనప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి యాచించి, అంటే అడుక్కుని తీసుకొచ్చి ఇవ్వాలి. మన దగ్గర డబ్బు లేదండి దానం చేయాలండి, అప్పుడు ఏం చేయాలి, అమ్మా నాకు ఒక గజం దానం చేయడానికి డబ్బులు కావాలండి, అందుకని ఒక గజం మీరే నాకు దానం చేయండి, ఆ డబ్బులతో నేను వేరే దానం చేస్తాను అన్నట్టు. ముష్టిలో ముష్టి వేరే ముష్టి, అందుకని వేరే ముష్టి అయినా చెయ్యి, యాచించైనా దానం చెయ్యి అనగానే ఇది మంచి మాట అని ఆ క్షణమే ఆయన ఏం చేశాడు, భూలోకంలో ఒక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలంలో ఈయన అదృష్టం బాగుంది. ఆ రోజుల్లో మహారాజులు ఏం చేసేవారు, అడిగిన వాడికి కాదనకుండా దానం ఇచ్చేవారు. సుశాలి అనే ఒక నగరానికి వెళ్ళాడు. ఆ నగరాన్ని పరిపాలించే రాజుగారు బ్రాహ్మణులకి బాగా దానం చేశాడు. ఆ ఊళ్ళో సుఘోషుడు అని వైశాలి నగరంలో ఒక చాలా గొప్ప పండితుడు ఉన్నాడు. అతనికి రాజుగారు 1000 ఎకరాలు పొలం ఇచ్చాట. ఆయన దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఓ మహాత్మా సుఘోష, నువ్వు వేదం చదువుతూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుందని ప్రజలు చెప్పుకుంటారు, అందుకే రాజుగారు నీకు చాలా పొలం ఇచ్చాట. నేను దౌర్భాగ్యుణ్ణి, దరిద్రుణ్ణి, 5 అడుగులు భూమి యాచిస్తున్నాను నేను, 5 feet, 5 అడుగులు చాలు. ఈ 5 అడుగుల భూమి నాకు దానం ఇస్తే అది నేను పుచ్చుకొని దాన్ని వెంకటాద్రికి వెళ్ళి ఎవరో ఒకరికి దానం చేస్తాను, ఆ భూమిని వాడికి ప్రసాదిస్తాను, ఈ మాత్రం నా కోసం 5 అడుగులు ఇవ్వలేవు అన్నాడు. ఆ సుఘోషుడు జ్ఞాని, తనయంత తాను ఈ భద్రమతి వచ్చి అడగగానే ఆనందపడిపోయాడు. అసలు మీ పోటీ వాళ్ళు అడగకుండా దానం చెయ్యాలి, కానీ నీవు వచ్చి అడిగావు, అడిగితే కూడా కాదంటావా, అసలు అడగకుండానే ఏమండి నేను భూదానం చేస్తానండి పుచ్చుకోండి అని బతిమాలాలట పండితుల్ని. ఆ పని ఎలాగో చేయట్లేదు కలియుగంలో, కనీసం వాడు అడిగినప్పుడేనే వద్దా, అందువల్ల వెంటనే ఇస్తున్నాను. ఆయన స్వయంగా చెప్పేటండి, మత్కులంచ అనఘం జాతం త్వమిహిగ్ర అస్యోస్యమే మత, నీ అంతటి వాడు స్వయముగా అడిగి నా దగ్గర భూమి పుచ్చుకుంటే నా వంశమంతా తరించిపోతున్నది, నేను పాపరహితుడు అవుతున్నాను, పుణ్యాత్ముడు అవుతున్నాను, ఎంతకంటే భాగ్యం నాకు ఏమున్నది అని అతను అడిగిన 5 అడుగులు భూమి ఎక్కడ అడిగాడో అక్కడే ఇచ్చాట. పైగా ఇచ్చేటప్పుడు ఏమన్నాడు, పృథివీ వైష్ణవీ పుణ్య పృథివీ విష్ణుపాలిత పృథివ్యాస్తు ప్రధానేన ప్రియతాం మే జనార్దనక. విష్ణువు దయతో ఈ భూమి పుట్టింది, అందుకే వైష్ణవి అంటారు భూమిని. భూమి విష్ణు సంబంధమైనది, ఆయన దయ వల్ల జన్మించింది, ఆయనే దీన్ని రక్షించాడు. అందువల్ల భూమి అంటే వైష్ణవి, పుణ్యప్రదమైనది భూమి, విష్ణువు చేత పరిపాలింపబడినది భూమి. అందుకే భూదానం వల్ల విష్ణువు నా ఎడల ప్రసన్నుడవుగాక, నేను నీకు చేస్తున్న 5 అడుగుల భూదానాన్ని నువ్వు పుచ్చుకో, దీనివల్ల విష్ణువు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇచ్చేది విష్ణువు, పుచ్చుకునేది విష్ణువు, అసలు వస్తువు కూడా విష్ణువే అని 5 అడుగులు దానం చేశాడు. ఈయన 5 అడుగులు ఇచ్చాట. ఎక్కడ అవచ్చుగా, అలా ఇవ్వలేదు. అందుకే ఒక గజం చాలు అన్నామా, గజమే ఇస్తాడు అనమాట, వాడికి బుద్ధి పుట్టదట. అంతకంటే ఎక్కువ అడగరు మహాత్ములు. కానీ ఒక పని మాత్రం చేశాడు, దానం చేసేటప్పుడు 5 అడుగులు భూమితో పాటుగా 5 గోవులు 500 బంగారు నాణ్యములు కూడా ఇచ్చాడు. ఈ పని మాత్రం చేశాడు. ఈ బంగారంలో కొంత బంగారం ఖర్చు పెట్టుకుని తన భార్యల్ని పిల్లల్ని వెంట పెట్టుకుని వీళ్ళకి దారి పొడుగుతా భోజనాలు పెట్టాలి కదా, అందుకని 1000 నాణాల్లో కొంత బంగారం ఉపయోగపడింది. వీళ్ళని తీసుకుని ఎంతమందితో కలిసి ఏకంగా వెళ్ళాట, స్వకుటుంబ సపరివార సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళాడు ఆయన. 200 మంది పిల్లల్ని తీసుకుని ఎవరు పెడతారు, అయితే టింగురంగా అని పెళ్ళాం మొగుడు పెడతారు సాధారణంగా, లేదా ఒకళ్ళనో ఇద్దరినో పిల్లల్ని తీసుకెడతారు. ఎంతమంది పిల్లల్ని తీర్థయాత్రకి తీసుకెళ్ళగలరా, ఆయనకు వెళ్ళే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అసలు అంతమంది కుటుంబం కూడా ఉండాలండి. ఇప్పుడు 6 పెళ్ళాలే, సో ఒక్క పెళ్ళంతో తోస్తుంటే కలియుగంలో పోషించదండి. సరే, ఏదో మొత్తం మీద ఆ మహానుభావుడు శుభ్రంగా వెళ్ళి వెంట పెట్టుకుని వెళ్ళాడు, వెంకటాద్రికి వెళ్ళాడు. అక్కడ స్వామి పుష్కరుని దగ్గర స్నానం చేసి శ్వేతవరాహస్వామి వారికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయానికి కూడా వెళ్ళి, అప్పుడక్కడ వేదం చదువుకుని ఒక పండితుడిని చూశాడు అదృష్టవశాత్తు. అయ్యా మహాత్మా, మీరిలా రండి, మీ కాళ్ళు కడుగుతాను, నా దగ్గర ఒక 5 అడుగులు భూమి పలానా ప్రదేశంలో ఉంది, 5 అడుగులు మీకు ఇస్తున్నాను, 5 అడుగులతో పాటు మీకు కొంత బంగారం కూడా ఇస్తున్నాను అన్నట్ట. 5 అడుగులేనా అని ఆయన తిరస్కరించలేదండో, 5 ఫీట్ కూడా ఆయనకు విలువైంది. ఆయన అదృష్టం, ఆయనకి 5 అడుగులు కూడా లేదు, కనీసం 5 అడుగుల్లో పడుకోవడానికైనా పనికి వస్తుంది అని పుచ్చుకున్నట్ట 5 అడుగులు. ఆయన కాళ్ళు కడిగి సంకల్పం చెప్పి దానం చేసి బంగారం కూడా చేతిలో విడిచిపెట్టాడో లేదో, దారిద్ర్యంలో ఉండి కూడా తనకు వచ్చిన 5 అడుగులు దానం చేసిన ఇతను పుణ్యాన్ని, భార్య మాట మీద నమ్మకంతో వెంకటాద్రికి వచ్చినటువంటి విశ్వాసాన్ని మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అక్కడికి. తదా ప్రాదురభూదేవ శంఖ చక్ర గదాధర వినతానందనారూఢ వనమాలా విభూషిత పాపనాశస్య తీరేతు భూదానస్య ప్రభావత. పుష్కరుడిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని పాపనాశనం దగ్గర ఈ దానం చేయటం వల్ల ఇతని పాపములు పోయాయి, ఆ పుణ్యం వల్ల విష్ణువు మెచ్చుకుని శంఖచక్ర గదా పద్మములు ధరించి గరుత్మంతుని మీద ఎక్కి వనమాల ధరించి మహాసౌందర్యంతో దర్శనమిచ్చాడు. వెంటనే భద్రమతి ఆనందంతో ఆయన స్తోత్రం చేశాడు. ఒక్క శ్లోకమైన ఆయన చేసిన స్తోత్రం మనం నోటితో ఉచ్చరిస్తే మనం ధన్యాత్మలం అవుతాం. చెప్పండి అందరూ కూడా, నమో నమస్తే అఖిల కారణాయ, నమో నమస్తే అఖిల పాలకాయ, నమో నమస్తే అమరనాయకాయ, నమో నమో దైత్య విమర్దనాయ, నమో నమః కారణకారణాయ నారాయణాయ అతివిక్రమాయ శ్రీ శార్ంగ చక్ర గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ. సమస్త కారణములకు కారకుడు, సమస్త లోకాలకి మూలకారకుడివి, అఖిల లోకాలని పరిపాలించేవాడివి, దేవతలకి కూడా నాయకుడివైన నీకు నమస్కారం. దైత్యులను నాశనం చేసిన నీకు నమస్కారం, నారాయణునికి నమస్కారం, మహాపరాక్రమవంతునికి నమస్కారం, శారంగము చక్రము గద లక్ష్మి పద్మం ఇవన్నీ ధరించిన నీకు నమస్కారం, పురుషోత్తముడవైన నీకు నమస్కారం అని నమస్కరించగానే ఆయన ఒక విప్రుడికి కొండ మీద 5 అడుగులు దానం చేశావు, ఆ దానం కూడా నమ్మకంతో చేశావు, భార్య చెప్తే ఆ ఇంతోటి దానికి ఫలితం ఉంటుందో అనకుండా చేశావు, నీకు లేకపోతే యాచించి దానం చేశావు, పాపనాశనం దగ్గర నువ్వు చేసిన ఈ దానమునకు నీ విశ్వాసమునకు మెచ్చుకున్నాను, ఈ భూలోకంలో 1000 సంవత్సరముల పాటు నీవు సకల సుఖాలు అనుభవిస్తావు, అఖండ భూమి నీ వశమైపోతుంది, 1000 ఏళ్ల తర్వాత తిరిగి నా లోకానికి వస్తావు, ఇంత గొప్ప క్షేత్రం ఇక్కడ భూదానం చేయటం వల్ల వచ్చే ఫలితం మరెక్కడా లభించవు అన్నాడే. ఆ విధంగా విష్ణు వరమిచ్చి వెళ్ళగానే ఆయన ఇంటికొచ్చి ఆ 5 అడుగులతో పాటు ఇప్పుడు తనకు కూడా భూలినంత భూమి వచ్చింది విష్ణువు యొక్క అనుగ్రహంతో, మరొక 5 ఎకరాలు కూడా ఈ బ్రాహ్మడికే దానం చేసి బంగారం ఇచ్చాడు, ధరించాడు. విన్నావు కదా సౌనకాది మహర్షులారా, తత్తీరే భూప్రధానస్య మహాత్మ్యం చాపి వర్ణితం, వైకుంఠం వంటి దివ్యక్షేత్రమైన వెంకటాద్రి మీద పాపనాశన క్షేత్రం దగ్గర భూదానం చేసిన మహాఫలితం నీకు చెప్పాను, ఒకటి కాదు రెండు కాదు, అక్కడున్న క్షేత్రాలన్నీ గొప్పవి, ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క రకమైన మహామహిమ కూడినది, ఆకాశగంగ కూడా అంత గొప్పది, నైమిషారణ్యంలో నివసించేటటువంటి తపోధనులారా ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు రామానుజుడు అనే బ్రాహ్మడు తరించాడు, రామానుజుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆకాశగంగ దగ్గర 5 సంవత్సరముల పాటు ఉండి పగలు లేదు రాత్రి లేదు వేసవికాలం చలికాలం వర్షాకాలం అనే తేడా లేకుండా భక్తితో అక్కడ ఆకాశగంగలో స్నానం చేసి విష్ణువుని పూజించాడు. అప్పుడు ఆయనకి భగవంతుడు వాసుదేవుడు ప్రత్యక్షమై ఆకాశగంగలో స్నానం చేసిన వాడికి నేను దివ్య రూప దర్శనమిస్తాను, కలియుగంలో మానవ రూపంలో ఏదో ఒక మనిషి రూపంలో దర్శనమిస్తాను లేదా వరాహ రూపంలో దర్శనం ఇస్తాను, ఆకాశగంగలో స్నానం చేసిన వాడికి అడవి పంది కనపడితే అది విష్ణు అండి, అక్కడ గనక నల్లగా ఉండి ఎర్రని పెదవులు కలిగిన మనిషి కనపడితే ఆయన విష్ణు అట, ఆకాశగంగలో స్నానం చేసిన వాడికి ఒకప్పుడేమో విష్ణు రూపదర్శనం ఇచ్చేవాట, కానీ కలియుగంలో ఆకాశగంగలో స్నానం చేసి ఎక్కువ కాలం అక్కడ భగవన్నామం చేస్తే అయితే వరాహం కనపడుతుంది, ఏదో ఒక వరాహం, లేదా పూర్తిగా నల్లగా ఉండి నెత్తి మీద పిలక పెట్టుకున్నవాడు జుట్టుముడి కట్టుకున్నవాడు ఎర్రని పెదవులు కలిగిన వాడు రూపంలో దర్శనమిస్తాడు, ఎర్రని పెదవులతో నల్లగా ఉన్నాడంటే ఒక మనిషి, ఆ మనిషి విష్ణువే, సందేహం లేకుండా నమస్కరించాలి, అలా దండం పెట్టగానే మాయమైపోతాడు ఆయన. అక్కడ పంది కనపడిందంటే ఆ పందికి దండం పెట్టగానే అది పారిపోతుంది. చాలా కాలం క్రితం నేను అక్కడ పురాణం చెప్పినప్పుడు కొండ మీదకి బైక్ మీద తీసుకెళ్ళాడు ఒక ఆయన, ఆయన పేరు రావణ గారు, ఇప్పుడు కూడా టీటీడీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, నన్ను వెంట పెట్టుకుని ఆకాశగంగా పాపనాశనానికి తీసుకెళ్లారు, మేము స్నానం చేసి తిరిగి వస్తుంటే పంది కనపడింది, ఆ పందిండి కాస్త ఆగుదామండి అన్నాడు ఆయన, నాకు తెలుసుగా చెప్పకూడదు కనుక ఆయనకి చెప్పలేదు చిత్రం, ఆయన పేరు రమణ, ఆయన భార్య పేరు కూడా పద్మావతి, ఇప్పుడు కొండ మీద అక్కడే ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఆ విషయం ఎందుకు చెప్తానంటే ఆకాశగంగా స్నానానంతరం కరెక్ట్గా వరాహం కనపడింది మాకు, ఆ పందికి నేను దండం పెట్టుకున్నాను, వరాహ రూపం కనపడిందంటే అది విష్ణు రూపమే అని రామానుజుడిని అనుగ్రహించి వరమిచ్చాడు ఆయన. ఆ రామానుజుడు చాలా కాలం అక్కడ ఉండి తదనంతరం వైకుంఠానికి వెళ్ళాడు. బ్రహ్మచారులకి సన్యాసులకి సేవ చేసేవాళ్ళు, ఇతరులను నిందించని భాగవతోత్తములు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, పౌరాణికులు, సమస్త ప్రాణుల్ని ప్రేమించేవారు, సత్యం పలికేవారు, పురాణాలకి వ్యాఖ్యానం చెప్పేవారు, వినేవారు, పురాణాలు చెప్పేవారు, తీర్థయాత్రలు చేసేవారు, విప్రసేవ చేసేవారు, ఇటువంటి వారి మాత్రమే ఆకాశగంగా స్నానం చేసిన తర్వాత హరివారికి ఇందాక చెప్పినట్టుగా నల్లని వాడి రూపంలో లేక వరాహ రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇవి చెయ్యాలి. నేను చెప్పిన శ్లోకాలన్నీ ఇందులో ఉన్న చూడండి, వ్యాకుర్వంతి పురాణాన్ని అంటే పురాణాలని చెప్పేవాళ్ళు, తాని శృణ్వంతి ఏనరా వాటిని శ్రద్ధగా వినేవాళ్ళు, తద్వక్తరీచ ఈ వక్తలు దాన్ని చక్కగా వ్యాఖ్యానించి చెప్పేవాళ్ళు, ఇంకా భక్త ఏతే వై భాగవతోత్తమాహ భాగవతోత్తములైన వాళ్ళు, గోబ్రాహ్మణ శుశ్రూషాం కుర్వంతి సతతన్నరాహ గోవులకి బ్రాహ్మణులకి సేవ చేసేవారు, తీర్థయాత్రాపరాహ తీర్థయాత్రలు చేసేవాళ్ళు, అందుకే నైమిషారణ్యం తీసుకెడుతున్నాం, అది ద్వారక తీసుకెడుతున్నాం, ఎందుకు భాగవత సప్తాహాలు చేస్తున్నాం అంటే తీర్థయాత్ర అలా చెయ్యాలి, అలా చేసేవాళ్ళు తీర్థయాత్ర పరులు, వీళ్ళంతా పరమ భాగవతోత్తములు, ఇటువంటి వాళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తే గ్యారంటీగా విష్ణువు ఏదో రూపంలో కనపడతారు. వీలున్నప్పుడల్లా రామ నారాయణ అని భగవన్ నామం ఉచ్చరించేవాడు, రామనామస్మరణ చేసేవాడు, రామ్ రామ్ రక్షమామ అంటూ జై శ్రీరామ్ అంటూ పలికారుగా మీరు. అలాంటి వాళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తే విష్ణు దర్శనం అయి తీరుతుంది అని స్వయంగా విష్ణువు చెప్పి రామానుజుని ద్వారా ఆకాశగంగ మహిమని మనకు అందజేశాడు. ఇలాంటి అనేకములైన దివ్య మహిమలు ఇంకా ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్నిటితో రేపు మళ్ళీ యథాప్రకారం కలుసుకుంటాం. రేపటితో ఇంచుమించుగా వెంకటాచల మహాత్మ్యం పూర్తవుతుంది. తదనంతరం పురుషోత్తమ క్షేత్ర మహిమ అంటే పూరి జగన్నాథ స్వామి వారి యొక్క మహిమ మనకు ఆరంభమవుతుంది. ఇప్పటి వరకు 18 రోజుల్లో సరిగ్గా 9 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 9 డేస్ ఉంది. ఈ 9 రోజులు కూడా శ్రద్ధగా వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.